చెప్పుకున్న వాటిలోంచి కొన్ని కొన్ని గుర్తు తెచ్చుకుంటాం. అసలు సాధన అంతా కూడా గుర్తు తెచ్చుకోవటమే, రెండే అక్షరాలు గుర్తు. స్మృతి వచ్చిందా లేదా అని అడిగాడు కృష్ణుడు అర్జునుడు. వచ్చిందా అన్నాడు ఆయన. అయితే స్మృతి ఎప్పుడు వస్తుంది? మోహం పోతే వస్తుంది. మోహం ఎలా పోతుంది? వివేకం వస్తే వస్తుంది. వివేకం ఎలా వస్తుంది? గాయత్రి చేస్తే వస్తుంది. సో గాయత్రి చేస్తే మనకు వివేకం వచ్చిందా లేదా అది గుర్తు. వివేకం అంటే ఏంటి? ఇది చెయ్యవలసినది, ఇది చేయవలసినది అంటే ఇది చేసి తీరాలన్నమాట. ఇంకోటి చేయదలిచింది మనం అనుకున్నది. మనం అనుకున్నది డివైన్ ప్లాన్ కాదు. మనం ఎన్నో అనుకుంటాం అంటే మనం కొన్ని చాలా బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది. శరీరానికి కొన్ని అవసరాలు ఉంటాయి, అవి దాని నెసెసిటీస్ అంటారు. డిజైర్స్ కాదు అవి, అవి ఖచ్చితంగా కావాలి. అంటే ఆకలి వేస్తే కడుపు నింపుకోవాలి, దాహం వేస్తే తాగాలి, ఎండకి వానకి శరీరాన్ని రక్షించాలి. ఇవి బేసిక్ నెసెసిటీస్, దాంట్లో అందరికీ కామన్. అవి ఉండాల్సిందే ప్రతి వాళ్ళకి. ఆ తర్వాత వచ్చే ఉంటాయి కోరికలు. ఆ కోరికలు అనేవి మటుకు మనం కాదు. యాక్చువల్గా మనం భ్రమలో ఏమంటాం అనుకుంటే అవన్నీ మనమే అనుకుంటాం. మనకు ఒక హోదా ఉంది, ఒక పోస్ట్ ఉంది, ఒక పదవి ఉంది, అవన్నీ మనమే అనుకుంటాం. అలాగా రాంగ్ ఐడెంటిఫికేషన్ తోటి ఉంటాం. రాంగ్ ఐడెంటిఫికేషన్ పోవటమే మనకు వివేకం రావడం. అంటే ద మోస్ట్ డిజైర్డ్ థింగ్ ఈజ్ కామన్ సెన్స్ అని అంటున్నాడు బ్లావెట్స్కీ. కామన్ సెన్స్ ఈజ్ దట్ విచ్ ఈజ్ నాట్ కామన్ అంటారు మా శ్రీకే గారు. గురువు గారు కూడా అదే అంటారు. ఏమంటారు, మనకు కామన్ సెన్స్ రావాలి అని. కామన్ సెన్స్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, యాక్చువల్గా అది వివేకం. గాయత్రి చేస్తే మనకు ఆ వివేకం వచ్చిందా లేదా ఎవరికి వాళ్లే ప్రశ్నించుకోవాలి, పక్క వాళ్ళని అడగకూడదు. వచ్చింది కానీ సంతోషపడటం ఎప్పుడు వస్తుందంటే కరెక్ట్గా మనస్సు శాంతంగా ఉండాలి. రేపు ఏమవుతుందో అని భయం ఉండకూడదు. రేపేమవుతుందో అది బాబా ఈ ట్రంప్ వచ్చేట ఇలా అయిపోతుందా అలా అయిపోతుందా, ఎంతమంది వచ్చినా ఏమదు భూమి ఇలాగే ఉంటుంది. భస్మాసురుడికి వరం ఇచ్చాడు శివుడు. ఇచ్చేటప్పుడు ఆయన కూడా అనుకోలేదు వీడి తల నెత్తి నా తల మీద వీడు చేయి పెడతాడేమో నేనేమైపోతాను అనుకోలేదు అనుకుంటే ఆయన శివుడు ఎందుకు అవుతాడు. ఆ తర్వాత వీడు మొదలు పెట్టాడు ఎవరు భస్మాసురుడు. కానీ భస్మాసురుడు అంత గొప్ప భయంకరమైన వరం ఉన్నా కూడా వాడే భస్మం అయిపోయాడు. అలాగా ఎవడు చేతిలో భయంకరమైన ఆలోచన ఉంటుందో, ఎవరు మనసులో భయంకరమైన ఆలోచన ఉంటుందో దాంతో వాడే చేస్తాడు. ఇంకోటికి ఏమవుతుంది కాస్త టైం తీసుకుంటుంది తప్ప ఏమవుతుంది. అలాగే భయపడకూడదు మొట్టమొదటి నేర్చుకోవాల్సింది. ఎందుకు భయపడకూడదని మొదలు పెట్టాను వాడు క్లాస్ అంటే, శిష్యుడిగా ఉండదలుచుకున్న వాడికి మొదట కావాల్సింది ఫియర్లెస్నెస్, ఆ భయం. 16వ అధ్యాయంలో దైవాసుర సంపద విభాగ యోగం మీకు చాలాసార్లు చెప్పాను. ఆ చార్ట్ వేసుకుని ఇప్పుడు కుడివైపు అన్ని దైవీ లక్షణాలు, ఎడమవైపు అన్ని ఆసురీ లక్షణాలు. దాంట్లో ఆ కుడివైపు దైవీ లక్షణాలు మనకి ఎందున్నాయి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఉన్నది కాబట్టి రేపు ఉంటుంది అనుకోకూడదు, ఏమో రేపు భయం పట్టుకోవచ్చు. ఇంకో రోజు లోభం అంటే డబ్బులన్నీ అయిపోతాయేమో, ఇలాగ గురువు గారి పని కోసం ఖర్చు పెట్టేస్తే డబ్బులన్నీ అయిపోయి మనకు ఎవడిస్తాడు అనిపించవచ్చు. ఇలాగా మనస్సు కొంచెం చంచలమైంది కాబట్టి దానికి ఎప్పుడు ట్రాక్లో ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థిత అలా వరుసగా ఇచ్చారు ఆయన. వరుసగా ఇచ్చిన వాటిలో 16 సద్గుణాలు ఉంటాయి. దాంట్లోంచి గురువు గారు ఏం చేశారంటే, మీరు గాయత్రి చిత్రావళిలో ఇస్తూ 7 సద్గుణాలు అలవాటు చేసుకోండి చాలు, 16 వద్దులే అని క్లియర్గా ఇచ్చారు గురుదేవుడు. అందుకని శిష్యుడు ద డిసైపుల్షిప్ ఇన్ ద న్యూ ఏజ్ అనే దాంట్లో మనం నేర్చుకోవాల్సిన సద్గుణాలు 7 ఏమిచ్చారు. కొంచెం కొంచెం హోంవర్క్ ఇచ్చినప్పుడు మరి శ్రద్ధగా చెయ్యాలి. శ్రద్ధగా చేయలేదంటే ఎవరేం చేయలేరు. శ్రద్ధ ఉంటే తప్ప అసలు ఈ రకమైన జ్ఞానం లోపలికి దూరదు. దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా ఏమవుతుందంటే, వజ్రానికి ఎలాగైతే సాన పెడితే ఇంకా దగదగా మెరుస్తుంది, మట్టిలో మాణిక్యం అంటారు సరే, అలా అందరం మనం మట్టిలో మాణిక్యాలు. మట్టిలో నుంచి ఆ మాణిక్యం బయటకు వచ్చి అది ఒరిజినల్గా దగదగ మెరవాలంటే గురుదేవులు ఇచ్చిన సూత్రాలు పాటిస్తూ ఉండాలి లైఫ్లో, ఎక్కడ వదలకూడదు వాటిని. ఎప్పుడు చేయాలండి అంటే, మనకు తెలిసిన క్షణం నుంచి చేయాలి. ఇదివరకు చేయలేకపోయామని ఆలోచన రాకూడదు. ఇదివరకు టైం అంతా వేస్ట్ అయిపోయింది, అయ్యో 40 ఏళ్ళకి తెలిసిందా అనుకోకూడదు. 40 ఏళ్ళకన్నా తెలిసింది అమ్మాయి నేను ఎంత అదృష్టవంతుంది, ఇంత ఇది కూడా తెలియని వాడు 3 మంది ఉండొచ్చు కదా. అందుకని నేను తెలుసుకుని 10 మందికి నాకు ఎలాగైతే ఇంకోటి చెప్పాడు నేను ఇంకోటి చెప్తాను అనుకోవాలి. నాకు చెప్పింది నేను ఇంకోటి చెప్పను అనుకూడదు. మనం అలా అనుకుంటే మనకి జ్ఞానం వచ్చేది కాదు కదా. నాకు వచ్చేది కాదు, ఎవరికి వచ్చేది కాదు. కాబట్టి ఈ జ్ఞానం అనేది గంగలాగా ప్రవహిస్తూ ఉంటుంది. విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని, అలాగే గాయత్రి కూడా త్రిపదగామిని, మనకందరికీ ప్రవహిస్తూ ఉంటుంది. కిందసారి మీకు చిన్న హోంవర్క్ ఇచ్చాను, అదేంటంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలోంచి ప్రేమ గురించి ఒక వాక్యం ఇచ్చారు స్వామి. అది ఏ పేజీలో ఉంది ఆ వాక్యం ఏంటని అడిగాను. ఎవరన్నా చెప్పారో లేదో నాకు గుర్తు రావట్లేదు. ఒకవేళ ఆల్రెడీ చెప్పేస్తే ఓకే, చెప్పలేదు అనుకోండి ట్రై చేసి చూడండి మళ్ళీ. ఆ సెంటెన్స్ బాగా చదవండి. అక్కడ సృష్టి మొత్తానికి ఏది ముఖ్యమైంది అక్కడ డిస్కస్ చేస్తారు. అది మనం నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. దాని పేరు ఆ పేజీ చూడండి మీరు, అట్లీస్ట్ నేను అది ఏంటో చెప్తాను. ప్రేమ ఈ సృష్టి మొత్తంలో అత్యంత విలువైనది, అత్యంత శక్తివంతమైనది, దాంతో సమానమైన శక్తి ఇంకొకటి లేదు, అది ప్రేమ. అది ప్రేమ శక్తి అంటే అని స్వామి ఇచ్చారు. అది ఏ పేజీలో ఉంది చెప్పండి, అట్లీస్ట్ ఏ పేజీలో చదవండి. తిరుపతి చరితామృతంలో చాలా సాధనకు సంబంధించినవి ఎన్నెన్నో ఉన్నాయి. దాంట్లో ఇంకా ఈ భూమి మీద లేని ఒకనొక యోగం అవతరిస్తుంది అని సివివి గారు, మాస్టర్ సివివి గారు ఇచ్చిన యోగం గురించి కూడా ఒక సూచన ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుంటూ ఇవాళ మనం ఋషుల సాంప్రదాయాన్ని పరమ పూజ్య గురుదేవుడు ఎస్టాబ్లిష్ చేయడానికి పూర్తిగా ఆయన తన జీవితాన్ని గడిపారు. గురుదేవు పరమ పూజ్య గురుదేవులు వాళ్ళ గురువు గారితో పాటు, దాదా గురుదేవులతో పాటు హిమాలయాలు వెళ్ళినప్పుడు ఈయన్ని చూసి ఒక్కొక్కళ్ళు వాళ్ళ గుహ నుంచి బయటకు వచ్చారు. వీళ్ళందరూ తేజ రూపంలో ఉన్నారు, దగదగ మెరుస్తూ ఉన్నారు, వీళ్ళందరితో సంభాషించాడు అని గురుదేవుడు ఆత్మకథలో రాసుకుంటాడు. అప్పుడు ఆ తర్వాత మనకు ఆత్మకథలో ఈ వాల్మీకి పరంపర, వ్యాసుడి పరంపరలో పురాణాలు, నారదుడి పరంపరలో సంగీతం, జ్ఞానం, తర్వాత భక్తి, వీటికి సంబంధించిన యాజ్ఞవల్కుడి దాంట్లో యజ్ఞాలు, అలాగే వరుసగా పరశురాముడి పరంపరలో చెడు అంతా పోగొట్టి మంచిని తీసుకురావడం, సంఘర్షణ, ఇవన్నీ చెప్తూ గురుదేవుడు ఋషుల కార్యక్రమం అంటూ ఒక చాప్టర్ విడిగా ఇచ్చారు. ఇవాళ మనం అసలు ఋషుల ఆకాంక్ష ఏంటో తెలుసుకుందాం. ఋషులు వాళ్ళు ఏం చేస్తుంటారు ఆ హిమాలయాల్లో కూర్చుని? వాళ్ళు మనలాగా వచ్చి బయటికి చేసేయచ్చు కదా అంటే వాళ్ళు చెయ్యరు. వాళ్ళు చేసేది ఆ కార్యక్షేత్రం వేరు, అంటే ప్లేన్ ఆఫ్ వర్క్, ప్లేస్ ఆఫ్ వర్క్ కాదు, ప్లేన్ ఆఫ్ వర్క్. వాళ్ళు ఏం చేస్తారంటే మన డిజైర్ ప్లేన్ ఏదైతే ఉందో, డిజైర్ బాడీ, యాస్ట్రల్ ప్లేన్, దాంట్లో చాలా చెత్త చెదారం ఉంటుంది. దాంట్లో మనం పొరపాటున ఎంటర్ అయ్యామంటే, ఎంటర్ అవ్వకుండా ఉండటం మంచిది, ఎంటర్ అయితే మనకు చాలా చికాకులు ఉంటాయి. ఎందుకంటే గురువు జనరల్గా ఏం చేస్తారంటే యాస్ట్రల్ ప్లేన్లోకి ఎంట్రన్స్ లేకుండానే వాడు ఉండేటట్టుగా రక్షణిస్తూ ఉంటారు. చాలామందికి పీడకలు వస్తాయి, నైట్ మేర్స్ అంటాం, భయంకరమైన కళ్ళు. అలాంటప్పుడు వాళ్ళు పొరపాటున ఆ లోకల్లోకి వెళ్తారనమాట. అది పక్కన పెడితే ఋషులు ఏమనుకుంటున్నారు, అసలు ఋషులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ దృష్టి ఎలా ఉండాలి? ఋషులకి దృష్టి అంటే మనం అందరం చూస్తూ ఉంటాం, అలాగే వాళ్ళు కూడా చూస్తారు కదా మనలాంటి వాళ్ళే. కాబట్టి తపస్సు చేస్తారు, బాగా ఎక్కువ భగవంతుడితోటి దగ్గరగా ఉంటారు. అందుకని వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా జీవిస్తారు అంటే మనకు వాళ్ళ జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. భరద్వాజ మహర్షి ఉన్నాడు, భరద్వాజ మహర్షి రామాయణంలో వస్తారు. రాముడు, సీత, లక్ష్మణుడు వాళ్ళు అలా అడవిలో వెళ్తున్నప్పుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పరివారం మొత్తానికి ఆయన రాత్రికి రాత్రి షట్రసోపేతమైన భోజనం పెట్టిస్తారు. క్షణాల్లో అదంతా వచ్చేస్తుంది మనకు. అలాగే విశ్వామిత్రుడు, వశిష్ఠుడు కథలో కూడా విశ్వామిత్రుడు రాజుగా ఉంటాడు, గాధిరాజు. అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఏం చేశారు, ఆయన వాళ్ళ దగ్గర ఉన్న ఆవు, ఆ ఆవులోంచి అన్ని రకాల వంటలు వచ్చేస్తాయి. అదంతా చూసి ఈ ఆవు నాకు ఇస్తావా అని అడుగుతాడు. ఇవ్వనంటే అప్పుడు యుద్ధం చేసి లాక్కుపోతాడు. అప్పటికి ఇంకా ఆయన విశ్వామిత్రుడు అవ్వలేదు. అలాగా ఋషుల యొక్క గొప్పతనం, అలాగే గౌతముడు, ఆయన పొద్దున్నే విత్తనాలు చల్లి సాయంత్రం కంట పంట కోసి ఉన్నవాడు అందరికి భోజనాలు పెట్టేవాడు. అంత ఇన్స్టెంట్ గా అగ్రికల్చర్ చేయగలిగిన వాడు గౌతముడు. అలాగే గౌతముడు ఒక నదిని భూమి మీదకి వచ్చేటట్టు చేయగలిగాడు. భగీరథుడు ఎలాగైతే గంగను తెచ్చాడు, అలాగే గౌతముడు గౌతమీ నది అంటే గోదావరి, గోదావరిని వచ్చేట్టు చేయగలిగాడు. అది ఋషుల యొక్క క్యాపబిలిటీ, క్యాలిబర్. అది మనం కూడా గురువుగారి యొక్క ఆత్మకథ చదివి ఆ ఋషి పరంపరలో మనం ఏదన్నా టేకప్ చేస్తాము అంటే దానికి గుర్తుగానే గురువుగారు ఏం చేశారంటే హరిద్వార్లో సప్తమహర్షుల ప్రతిమలు పెట్టారు, ఇలా విగ్రహాలు. మీకు నచ్చిన వాళ్ళ దగ్గర కూర్చుని గాయత్రి చేసుకోండి అని చెప్పేవారు. గాయత్రి మాత ఎదురుకుండా విశ్వామిత్రుడు ఉండేవాడు. కొంచెం బయటకు వచ్చేసే దారిలో అంటే గాయత్రి మాత దగ్గర నుంచి బయటకు వచ్చేసే చోట వరుసగా మిగతా ఋషులందరూ ఉండేవారు. మరి ఇప్పుడు అలాగే ఉందనుకుంటారు. అక్కడ అక్కడ కూర్చొని మనం జపం చేసుకోవచ్చు, ధ్యానం చేసుకోవచ్చు. అందుకని మనం ఋషులతోటి కలిసి పనిచేయాలంటే వాళ్ళ ఆలోచన మన ఆలోచన ఒకటైతేనే పనిచేయగలం, లేకపోతే చేయలేము. అందుకని అది తెలుసుకుందాం ముందు. ఇవాళ దాంట్లో ఏంటంటే ఏ దృష్టితో చూడాలి, ఒకటి నేను అందరినీ ఏ దృష్టితో చూడాలి, అలాగే నా దృష్టి అంటే యాటిట్యూడ్ టువర్డ్స్ అవ్వాలి ఎలా ఉండాలి, అలాగే వేదం ప్రకారం జీవించడం అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ ఋషుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. దానికి ఏం చెప్తున్నారంటే సర్వస్తరతు దుర్గాణి. దుర్గము అంటే కోట మామూలుగా, దుర్గ అంటే భయంకరమైన కష్టాలు, భయంకరమైన క్లేశాలు, దాటరానివి అనమాట. దుర్గము అంటే దాటరాని, అందుకే కోటకి దాటరాని కాబట్టి కోట అని పెట్టారు. దుర్గం అంటే చాలా ఎత్తెత్తు గోడలు ఉంటాయి, చుట్టూ కందగా ఉంటుంది, అంటే పెద్ద చాలా లోతైన గొయ్యి లాంటిది, కాలువ లాంటిది ఉంటుంది, దాంట్లో మొసళ్ళు ఉంటాయి, అందుకని శత్రు సైనికులు ఎవరు అసలు ఆ కాలం దాటి ముందరకు వెళ్ళలేరు. ఒకవేళ వచ్చినా కోట గోడ ఎక్కలేరు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని దుర్గము అంటే కోట అని పెట్టారు. అలాగే మనకు లైఫ్లో దుర్గ అంటే భరించలేని కష్టాలు, సినిమా కష్టాలు అంటారు సార్, అలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి? దానికి ఏమంటున్నారంటే ఋషులు, సర్వస్తరతో దుర్గాణి, అందరూ కష్టములను ప్రమాదములను అధిగమించెదురుగాక. అంటే కష్టం రావద్దంటలే వీళ్ళు చూసారా, కష్టం రావద్దు ఎవరికి అంటలేదు. కష్టం ఎందువల్ల వస్తుంది? కష్టం ఎందువల్ల వస్తుందంటే రెండే పాయింట్లు ఉన్నాయి, ఒకటి ఇష్టము, రెండు అయిష్టం. ఇష్టం ఉన్నా కష్టం వస్తుంది, అయిష్టం ఉన్నా కష్టం వస్తుంది. చాలా కష్టం ఈ రెండు అర్థం చేసుకోవాలి. ఇష్టం వల్ల కష్టం ఎలా వస్తుందండి అంటే, నాకు సపోజ్ మైసూర్ పాక్ ఇష్టం, రోజు మైసూర్ పాక్ తినేస్తూ ఉందండి, నేను కడుపు నొప్పి వస్తుంది. ఇంకా తినేస్తున్నాం, కడుపు నొప్పి వస్తే వచ్చిందని మందు ఏది తింటే మెల్లిగా ఐదో రోజు షుగర్ వచ్చేస్తుంది, అది ఇంకా కష్టం. అంటే ఇష్టంలోంచి కష్టం వచ్చిందా లేదా? అలాగే కష్టంలోంచి కూడా అలర్ట్గా వస్తుంది. కష్టం నరుడు ఉన్నాడు, నరుడు దమయంతి, నరుడికి ఒకటి ఇష్టం ఉంది, అదేంటి? మనం ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో జూదం అంటే హార్స్ రేస్ లేకపోతే ఇంకేవో ఒక రకంగా చెప్పాలంటే, ఆ కాలంలో ఏం చేసేవారు, ఆడేవాళ్ళు పాచికలు. ధర్మరాజు కూడా పాచికలు ఆడాడు. ఆ పాచికలు ఆడటంలో ఆయన కూడా గొప్ప ఎక్స్పర్ట్ నరుడు. ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఆడుతూ మొత్తానికి ఆయన రాజ్యం పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడి రూపం కూడా పోయి ఒంటి మీద బట్టతో సహా పోయి పెళ్ళాన్ని వదిలేసుకునే పరిస్థితి వచ్చి చివరికి ఎలాగో కలిసిపోతాడు. ఇదంతా ఎందుకు వచ్చింది అని చెప్తాడంటే, నువ్వు చేసుకున్న కర్మ మిగిలిపోయింది, అందుకని నువ్వు అనుభవించాల్సి వచ్చింది అని చెప్తాడు. ఎంత ధర్మాత్ముడైనా మనం చేసిన కర్మని మనమే అనుభవించాలి. అంటే ఇక్కడ కష్టాలు అధిగమించాలంటే ఏం కావాలి? కష్టాలు అధిగమించాలంటే ఏం కావాలో అది ఇస్తాడు ఋషి, ధైర్యం ఇస్తాడు. సముద్రం దాటాలనుకోండి, అది కష్టమే కదా. మామూలుగా హనుమంతుడు దాటాడు, ఎలా దాటాడు? మిగతా ఎవరు దాటలేదు, హనుమంతుడు ఒక్కడే దాటాడు. ఆయన దాటిన తర్వాత మిగతా వాళ్ళందరూ బ్రిడ్జి కట్టుకున్నారు, మెల్లిగా నడుచుకుంటాడు. ఇది అలా ప్రతిసారి ఒక సీతాపహరణం జరిగింది, అది రాముడికి చాలా కష్టం కదా. మరి కష్టాన్ని ఎలా అధిగమించాడు ఆయన? రామాయణం చదువుకుంటాం మనం, కథ చదవటం వేరు. ఇక్కడ ఒక ఇబ్బంది వచ్చింది, ఒక కష్టం వచ్చింది, దీని నుంచి ఎలా బయటపడతాం? గురువుగారు ఉన్నారు, గురువుగారికి ఆయనంతా ఆయన స్వయంగా రాసుకున్న వాక్యాలు చదివితేనే ఆశ్చర్యం వేస్తుంది. నాకు పరమపూజ గురుదేవులు ఆత్మకథలు ఎలా రాశారంటే, వారి గురువు గారు దాదా గురుదేవులు, ఓ సంవత్సరం పాటు నువ్వు వచ్చి హిమాలయాల్లో ఉంటూ ఎక్కడెక్కడ ఉండాలో, ఏమి తినాలో, ఏం సాధన చేయాలో అంతా నేను అరేంజ్ చేశాను, దాని ప్రకారం చేసుకో అంటే, కొంతకాలం చేసిన తర్వాత ఆయన రాసింది ఏంటి, ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రకారం ఇక్కడ ఉన్న సాధన ఇవన్నీ చేసుకుంటూ నేను ప్రాణం పోతుందేమో, ఉంటానో ఉండనో అని నాకు డౌట్ వచ్చేస్తోంది అని కూడా రాసుకున్నారు క్లియర్గా. అయినా సరే నేను చేస్తాను, ఎందుకండి ఈ కష్టం భరించడం? ఆ కష్టం నా ఆరోగ్యం దెబ్బతినే అసలు మొత్తానికి మోసం వస్తుందేమో అన్నంత పరిస్థితుల్లో కూడా ఆ సాధన అనలేదు. అదే చేశారు గురువుగారు, చేసి సక్సెస్ఫుల్గా బయటకు వస్తారు. అంటే కష్టాలు ఎందుకు వస్తాయంటే, ఎవరికైనా సరే ఒక కష్టం ఎందుకు వస్తుందంటే, మనలో ఉన్న బలం ఏంటి, మనలో ఉన్న ఎబిలిటీ ఏమిటి, నా ఎబిలిటీని బయటికి తీసుకురావాలనుకోండి కష్టం వస్తుంది. అంతే తప్ప భగవంతుడికి ఆయనే హాయిగా కూర్చున్నాడు, కష్టాలని మనిషికి ఇచ్చాడు, ఆయన శిలల దేవుళ్ళ గుళ్ళో కూర్చున్నాడు, ఇలా పాటలు రాసేవాడు పాటలు రాస్తుంటారు. కష్టం అనేది ఎవరికైనా ఎప్పుడైనా వచ్చిందంటే అప్పుడు హర్డిల్స్ పెడతారు, ఇప్పుడు హర్డిల్స్ పెడతారు, గుర్రం మీద స్వారీ చేస్తూ హర్డిల్స్ దాటారు చూసారు. అలాగే మనుషులు పరిగెడుతూ హర్డిల్స్ దాటి పక్కన తెచ్చుకుంటాడు గోల్డ్ మెడల్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? నిజంగా హర్డిల్స్ ఉంటే అక్కడ ఇవన్నీ నేను దూకాల, నాకెందుకు పథకం అనుకుంటే వాడికి పథకం రాదు కదా, మెడల్ రాదు. దట్ గివ్స్ సాటిస్ఫాక్షన్ టు సంబడి, అది ఆ స్పోర్ట్కి సంబంధించింది. అలాగే జీవితం కూడా ఒక జీవితం అంటే పోరాటం ఆరాటం ఇలాంటివి నమ్మకూడదు, తప్పు. జీవితం అంటే పోరాటం కాదు, జీవితం ఆరాటం కాదు, జీవితం అంటే ఆనందం, అమృతం. జీవితం అంటే ఆనందం, మనం ఆనందంగా ఉండాలంటే ఇదిగో ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, కాలికి నడుస్తుంటే ఏం చేస్తాం? ఎలాగలా దాన్ని తీసేస్తాం, తీసేస్తే అమ్మాయి బాగుంది అనుకుంటాం. అది చిన్నది, అదే పెద్దది వస్తే విపత్కర పరిస్థితి వచ్చింది, దీన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా ఫేస్ చేయాలి అన్నప్పుడు బుద్ధి పనిచేస్తుందని చెప్తారు. అది మ్యాజిక్. కష్టం ఎందుకు వస్తుందంటే ఎవరికైనా బుద్ధిని పని చేయించాలంటే కష్టం. బుద్ధి పని చేయడం అంటే ఏంటి, ఇది చేయొచ్చు, ఈ టైంలో ఇది చేయాలి, మన కర్తవ్యం ఏంటి, మన కర్తవ్యం ఏంటి, కర్తవ్యం అంటే ఏంటి, ఏవి చెయ్యాలి ఈ టైంలో అంటే ఎంతే కర్తవ్యం. ఒకరి గుంట బాగాలేదనుకోండి, వాడికి ఎలాగన్నా ఆరోగ్యం వచ్చేది చేయడమే కర్తవ్యం, అంతే తప్ప ఇవన్నీ మానేసి ఇప్పుడు నాకు టైం ఏంది లెక్కించుకోవాలంటాం కరెక్ట్ కాదు, అది కర్తవ్యం కాదు. ఈవెన్ దెన్ అది మానేసి ముందర వాడిని అటెండ్ అవడమే కర్తవ్యం. ఇవన్నీ పక్కన పెట్టేసి కాదు రేపని చెప్పుకోవచ్చు, కానీ ముందర వాడి ప్రాణం రక్షించాల్సిన పరిస్థితి ఉంటే మటుకు వీడిని కట్టకట్టి బయటపడేది. అలాగే ఆ సమయానికి మనము ఏమి చేయాలి, ఆ సమయానికి ఏం చేయాలో తెలుసుకోవటమే మనం చేయాల్సిన పని, ఆ అవేర్నెస్తో ఉంటే. అందుకని మొట్టమొదట ఋషులు ఏమడుగుతున్నారంటే, సర్వస్తరతు దుర్గాణి, అందరూ కష్టములను ప్రమాదములను అధిగమించదురు కాక. ప్రమాదాలు ఎందుకు వస్తాయి, ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది, అదే ప్రమాదం అంటే యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే మనం అంటే అనుకుంటాం ఇంకొకటి జరుగుతుంది, సర్కిల్ జరుగుతుంటుంది అంటే వాడు వాడు ఇప్పుడు కార్లు రెండు ఎదురుగా ఎదురుగా వస్తుంది, వాడు అటు వెళ్తాడు అనుకోండి, వీడు అనుకుంటాడు వీడు ఇటు వెళ్తాడు అని అనుకుంటాడు, ఇద్దరు ఒకలానే వస్తారు గుద్దుకుంటే. మనం అనుకోకుండా ఒకడు సడన్ గా దారికి అడ్డు వస్తాడు ఎవడో ఒకడు, ఆటో వాడు లేకపోతే పిల్లలు పరిగెడుతుంది రోడ్డు మీద తక్కువ రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఇప్పుడు ఏమవుతుంది, కంట్రోల్లో ఉంటే సరే లేకపోతే ఏమవుతుంది అంటే. అలాగా ప్రతిసారి కూడా సర్వస్తరతో దుర్గాణి, ఇది రోడ్డు మీదే అనుకోకలేదు, ఆకాశంలో కూడా రెండు విమానాలు గుద్దుకున్న సంఘటన ఉంది, మరి అక్కడే ఉంటాం. సో సంఘటనల్లో మనస్సు ఉంటుంది, ఆ మనస్సులో మనం మన మనస్సు ఒకలాగా వాళ్ళ మనస్సు ఒకలాగా రెండు పని చేస్తుంటే, ఈ రెండు మనసులు గుద్దుకున్నప్పుడు ఫిజికల్గా ఒక ప్రమాదం, ఫిజికల్గా ఒక కష్టం కనిపిస్తుంది. కాబట్టి ఈ సర్వస్తరత దుర్గాణి అని చెప్తున్నప్పుడు ఋషుల ఆకాంక్ష ఏంటంటే, మనస్సుల ఆలోచనలు మనుషుల యొక్క ఆలోచనలు ఒకరికొకరికి క్లాష్ లేకుండా ఉండుగాక. మనసులో ఆలోచనల్లో క్లాష్ లేదనుకోండి ఎప్పుడేమవుతుంది, మామూలుగా ఉంటుంది. పిల్లి అన్నాడు అనుకోండి, ఒకడు పిల్లి అంటే మనందరూ సులభంగా అర్థమైపోతుంది, పిల్లి అంటే ఇంగ్లీష్లో కూడా క్యాట్ అంటే అర్థమైపోతుంది, అంతవరకు బాగుంది. పిల్లి అంటే ఒకటి అడిగంటే పిల్లి అంటే ఏంటండి, పిల్లి అని అడగలేదు, మార్జాలము అని వచ్చింది. సార్ మార్జాలం అంటే ఏంటి, మార్జాలం అంటే తెలియదండి, ఇది బిడాలము, బిడాలం అంటే ఏంటండి, బిడాలం అన్నా మార్జాలమే, మార్జాలం అన్నా బిడాలమే అంతే చెప్తున్నాడు తప్ప వాడు పిల్లి అని చెప్పట్లేదు. అంటే అవతల వాడి మనస్సు దేన్ని క్యాచ్ చేయగలదో అది చెప్పకుండా వీడికి తెలిసింది చెప్తున్నాడు. అప్పుడు ఏమవుతుంది, వాడు ఎన్నిసార్లు అడిగినా అదే ఆన్సర్, వీడు ఎన్నిసార్లు అడిగి చెప్తున్నా ఇదే వస్తుంది. ఇలాగా డిఫరెంట్ వేస్లో వెళ్తుంది మైండ్ సెట్, అప్పుడు ఏమవుతుంది క్లాష్ వస్తుంది. అందుకని ఈ ఋషుల ఆకాంక్షలో మొదటిది ఏంటంటే, అందరూ కష్టాలని ప్రమాదాలని అధిగమించదు కాక సర్వస్తరత దుర్గాణి. కాబట్టి మనం ఋషులను ఫాలో అవుతున్నాం అనుకోండి, మనం కూడా ఇలా మన మైండ్ సెట్ ఉండాలి, ఎవరికి కష్టాలు రావద్దు కాదు, వాళ్ళ కష్టం వస్తే అధిగమించాలి. అధిగమించాలంటే మనం ఏమి చేస్తే వాళ్ళు అధిగమిస్తారు అది మనం చెప్పగలమా వాళ్ళకి. హరిసిద్ధి హనుమాన్ అన్ని రకాల కష్టాల నుంచి బయటపడేస్తాడు, దుర్గా దుమ్ దుర్గాయి నమః అని చేస్తే ఆ మంత్రం ఏ రకమైన దుర్గమమైన కష్టాల నుంచి అంటే భరించరాని దాటరాని ఒక పెద్ద గొయ్యిలో పడిపోయాడు అప్పుడు, వాడందరూ వాడు బయటికి రాలేడు, దాన్ని కూడా దుర్గానే అంటారు, దాంట్లోంచి బయటపడేసేదాన్ని దుర్గా అంటారు. సో అలాంటి ఆలోచన చేస్తూ మనం, అలాగే ఎవరికన్నా అధమ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా పైకి లాక్కురాగలము అని ఆలోచిస్తున్న ఋషులతో పాటు మనం ఆలోచించాలి. ఋషుల ఆకాంక్ష రెండోది ఏంటంటే, సర్వభద్రాణి పశ్యతు, సర్వభద్రాణి అందరూ భద్రంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, అది చూడాలి పశ్యతు. అందరూ ఏది శ్రేయస్కరమో ఏది భద్రమో దానిని తెలుసుకునేదరుగాక. పశ్యతు అంటే చూడటం, చూడటం అంటే తెలుసుకోవడం, పూర్తిగా చూడటం కాదు దాని గురించి తెలుసుకోవడం, అంటే ఏది శ్రేయస్కరము ఏది భద్రము ఆ మార్గాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునేదరుగాక అది ఋషుల ఆకాంక్ష. అంతే తప్ప మేము చెప్పింది అందరూ వినేదరుగాక, మేము చెప్పిందే భద్రము అంటలేదు చూసారా వాళ్ళు, మనం తెలుసుకోవాలంటున్నారు. వాళ్ళు మనల్ని ఏం కోరుకుంటున్నారంటే, మనంతటా మనం ఉన్న విషయాల్లోంచి ఏది శ్రేయస్కరమో దాన్ని మనం తీసుకోవాలి, ఏది భద్రమో దాన్ని మనం తెలుసుకోవాలి. మరి గాయత్రి చేసి ఇవన్నీ వస్తాయి కదా, ఇంకో ఇది చేయకూడదు ఇది చేయొచ్చు అని తెలుస్తుంది, తెలిసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. శ్రేయస్కరము అంటే శ్రేయస్కరం కానీ ఇంకోటి ఉంది అది ఏంటంటే ప్రేయస్కరం. ప్రేయస్సు శ్రేయస్సు అని రెండు ఉంటాయి. 15వ అధ్యాయం భగవద్గీతలో చెప్తాడు స్వామి. ప్రేయస్సు అంటే ప్రియముగా ఉంటుంది. ప్రియం అంటే దట్ విచ్ ఈస్ డియర్ టు అస్, మై డియర్ అంటాం చూసారు ఇంగ్లీష్లో మై డియర్. ఆ డియర్గా ఉండేవన్నీ కూడా ప్రేయస్సు అంటే ఇంద్రియాలకి, ఇంద్రియాల ద్వారా వచ్చేది కూడా మన అందరికీ కూడా ప్రేయస్సునిస్తుంది. అంటే కళ్ళ ద్వారా మంచి సీరియల్ చూస్తున్నాం, మంచి సినిమా చూస్తున్నాం, లేకపోతే అమెరికా లాంటి వాటిలో అయితే పెద్ద పెద్ద ఏవో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి చోటకి వెళ్ళి అవో బ్రహ్మాండంగా చాలా బాగుందని ఇండియా నుంచి పరిగెడుతూ వెళ్తుంటారు కదా అందరూ, ఆ కేన్స్ ఫెస్టివల్ ఇలాంటి వాటికి, అలాగే ఆస్కార్ అవార్డ్స్, రకరకాల అవార్డ్స్, రకరకాల ఫంక్షన్స్, కళ్ళకి బ్రహ్మాండంగా, చెవులకి మ్యూజిక్ ఆదర కొట్టేసుకుంటుంది. అవన్నీ కూడా మన మన మనస్సు ఇంద్రియాల ద్వారా బయటికి పోయే పని చేస్తుంటుంది అంతే తప్ప లోపలికి వచ్చే పని చేయదు. అది ప్రేయస్సు, ప్రియమైనది, ఇంద్రియాలకి సంబంధించినది. అది అడగట్లేదు ఋషులు. ఏది శ్రేయస్కరమో ఏది భద్రమో దానిని తెలుసుకునేదారు కాక. మనం కిందటి క్లాసులో చెప్పుకున్నాం, ద గోల్ ఆఫ్ ఇవల్యూషన్ ఒకటి, రెండు ద పర్పస్ ఫర్ విచ్ ద మ్యాన్ కైండ్ ఈస్ లివింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈజ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. తురీయ స్థితి, జాగ్రత్త దాటి, స్వప్నము దాటి, సుషుప్తి దాటి తురీయ స్థితిలోకి వెళ్ళటమే ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం నేర్చుకోవాల్సిన సిలబస్. ఒక సెంటెన్స్ లో చెప్పాలి, సింపుల్, సో సింపుల్. మనందరి గోల్ ఒకటే. ఈ భూమి మీద పుట్టిన వాడు ఎవడైనా సరే, పాకిస్తాన్, ఇండియా, చైనా, అమెరికా, లేకపోతే రష్యా, లేకపోతే ఇంకోటి ఎవడో చదువు సంజయ్ రానివాడు వాడైనా సరే, ఓ పెద్ద గొప్ప సైంటిస్ట్, నాసాలో వాడే టాప్ మోస్ట్ అయినా సరే, వాడైనా సరే, వీడైనా సరే, చపరాసి అయినా సరే, నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఫోర్త్ స్టేజ్కి వెళ్తాం. దట్ ఈస్ కాల్డ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, హౌ టు గో. ఇంతేనండి సిలబస్, ఇంతకంటే ఇంకొకటి లేదు. ఎన్ని పుస్తకాలు చెప్పినా, ఎన్ని ధర్మాలు చెప్పినా, ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాం, ఇటు చెప్పి అటు చెప్పి ఏం చెప్పినా ఉంటే, ఇది మొట్టమొదటిసారిగా మొత్తం ప్రపంచానికి చెప్పింది మేడం బ్లావర్స్కి. అంతకుముందు అందరికీ తెలుసు, కానీ వాళ్ళెవరు ఓపెన్గా ఇలా బుక్ ఫామ్లో ఇవ్వలేదు. అలా తెలిసిన వాళ్ళని చెప్పిందే ఆవిడ, తను సాధన చేసుకుని దాంట్లోకి ప్రవేశించి అందరికీ అర్థమయ్యే భాషలో ఇంగ్లీష్లో సీక్రెట్ డాక్టర్గా ఇచ్చింది. అదే మళ్ళీ ఇంకొకసారి ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు మళ్ళీ ఏలిసే బేలీ ద్వారా మస్తు జ్వాలప్పులు గారు మళ్ళీ ఇచ్చారు. ఆ ఇచ్చిన పుస్తకాల్లోంచి మనం చదువుకుంటున్నాం. దాంట్లో ద గోల్ ఫస్ట్ గుర్తుపెట్టుకోలేదు. దెర్ ఈజ్ ఎ ప్లాన్, దెర్ ఈజ్ ఎ గోల్. వాట్ ఈస్ ద గోల్ ఫర్ మ్యాన్ కైండ్? టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దట్ ఈస్ ఫోర్త్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్, తురీయ స్థితి. ఆ తురీయ స్థితికి మనం ఎలా వెళ్ళాలి? ఓంకార సాధన చేయటం. ఓంకారం మనం ఉచ్చరిస్తున్నప్పుడు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి దాటి మమ్మల్ని తురీయంలో నిలపండి, తురీయ స్థితిని అనుగ్రహించండి అని అడగచ్చు. అలాగే మనం అందరం కూడా ఈ భూమి మీద పుట్టినందుకు ఈ విద్యాలయం, విశ్వవిద్యాలయంలో ఏం నేర్చుకోవాలో తెలుసుకున్న తర్వాత ఈ భూమి కూడా అలాగే నేర్చుకుంటుంది అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే ఈ సోలార్ సిస్టమ్ కూడా, ఒక స్టూడెంట్ అనుకుంటే ఈ సోలార్ సిస్టమ్ మొత్తం అంటా, ఒక మనిషి అనుకుంటే ఆయన కూడా ఇలాంటివి నేర్చుకుంటూ ఉంటాడు ఇంకొకళ్ళ దగ్గర. అలాగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నేర్చుకుంటూ ఉంటుంది. ఇది అంతు పొంతు లేదు. సో మన యోగము అనే పదం ఇంకొకటి వాడతాం. లక్ష్యం ఏంటో తెలుసుకున్నాం. ఆ లక్ష్యం సాధన చేయడానికి కావాల్సింది ఏంటంటే యోగము. యోగం అంటే రెండు కలపటం. ఏం కలుపుతాం? ఈ మనం ఎంతసేపు కూర్చున్నా మనం సీతారాం సీతారాం ఉంటాడు, ఏం కలిపే ఎవడికి తెలియదు. తేజ్ అలా నవ్వుతూనే ఉంటుంది. ఏం కలిపేమంటే తేజ్కి తెలియాలి, ఇంకెవడికి తెలియదు. ఆ గురువుకి తెలుస్తుంది. మళ్ళీ శైలజ గారు అలా చూస్తూ ఉన్నారు, చూస్తున్నట్టే తెలుస్తుంది. అలాగే మాల్య, అలాగే అరుణ, అలాగే ప్రసాద్ గారు, విజయ, అనురాధారాణి గారు, ఎవరు చూసినా వాళ్ళకి తెలుస్తుంది తప్ప, వాళ్ళ గురువుకి తెలుస్తుంది తప్ప, మిగతా వాళ్ళకి యోగం చేస్తున్నారో ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. కానీ మనకు తెలియాలి మనం యోగం చేస్తున్నాం అంటే. ఈ విశ్వం అంతటి చోటులో నేను ఒక్కడిని మనం తెలుసుకోవాలి. నేను వేరు, ఈ విశ్వం వేరు అని తెలియటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అది ఎంత గొప్ప సాధనైనా వేస్ట్. ఎన్ని శక్తులు వచ్చినా దాని అష్టసిద్ధులు, నవనిధులు అన్నీ వచ్చేసినా కూడా ఈ విశ్వం వేరు, నేను వేరు అని భావంతో గనక మనిషి జీవిస్తుంటే ఆ సాధన ప్రస్తుత కాలానికి పనికిరాదు. అందుకని గురువులు అందరూ ఏం చెప్తారంటే ప్రస్తుత కాలానికి పనికొచ్చే సాధన చేయాలి మీరు ఎప్పుడో కాదు అంటారు. మరి రామకృష్ణ పరమహంసగా గురువు గారు ఉన్నప్పుడు ఆయన చెయ్యింది లేదు అన్ని చేశారు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నారు, నా సాధన విధానం నేను ఓపెన్ గా చెప్తున్నాను, అందరూ గుర్తుపెట్టుకోండి, నా అంతరంగంలో ఈ జీవులందరూ ఉన్నారు, జీవులందరి అంతరంగంలో నేనున్నాను, ఈ రకమైన దర్శనం నాకు మీ ఆశీర్వచనంతో అనుగ్రహించండి అని నేను జగన్మాతని గాయత్రి మాతని అడుగుతూ ఉంటాను. ఈ వరం నా బిగు అని అడిగాను అని చెప్తారు గురువు గారు డైరెక్ట్ గా. అది విశ్వం అంతటితో మనం ఒకటవటం అంటే విశ్వం అంతటితో అంతటిలో నేనున్నాను, విశ్వం అంతా నాలో ఉంది. అలాగా మనం సాధన చేసుకుంటూ ఉంటాం, దాన్ని యోగం అంటే అలా చేసే వాళ్ళకి ఏది శ్రేయస్కరము అది శ్రేయస్కరము, ఏది భద్రము అంటే అది భద్రం. భద్రం అంటే దేనివల్ల ప్రొటెక్షన్ ఉంటుంది, దేనివల్ల మనం సెక్యూర్డ్గా ఉంటాం. ఇంత శక్తి ఉన్న మనిషి ఎందుకు ఇంత దిగులుగా దుఃఖంతో అలాగే ధీరుడుగా ఉన్నాడని గురుదేవులు ప్రశ్నించారు. ఎలాంటి శక్తి ఉంది మనిషికి అంటే ఈ విశ్వంలో ఏ శక్తులన్నీ ఉన్నాయో భగవంతుడి శక్తులు అవన్నీ మనిషికి ఉన్నాయి. భగవంతుడు అనంతుడు, మనిషి పరిమితుడు, అంతే తప్ప మిగతా అన్ని ఒకటే. అంటే మనకు శ్రీశైలం డ్యామ్ లో కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది అనుకోండి, ఎలక్ట్రిసిటీ అక్కడ చాలా కొన్ని వేల కిలోవాట్లు ఉంటుంది, కానీ ఇంట్లోకి వచ్చేసేది 240 వోల్ట్స్, అంతకంటే ఎక్కువ వాడుకోలేము కదా. అక్కడ చాలా ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, ఇక్కడ కొంచెం ఉంటుంది. అలాగే ఆకాశంలో మెరుపు, మెరుపు వచ్చినప్పుడు గోల్డెన్ ఎనర్జీ వస్తుంది, కానీ మనకు అంత అక్కర్లేదు. మనం సాధన చేసుకుని అంత ఎనర్జీతో ఒకటవటం అంటే ఏమిటో తెలుసుకోవాలి. సాధన అంతా కూడా ఒకటే, చాలా సింపుల్. మొట్టమొదట నేర్చుకోవాల్సింది చిత్తవృత్తి నిరోధం జరగాలి. చిత్తవృత్తుల నిరోధం జరగాలంటే మన ఆలోచనలన్నీ ఆగిపోయే స్థితి రావాలి. ఆలోచనలు ఎలా వస్తాయి, అది చూడాలి అనుకున్నప్పుడు వెంటనే ఏది చూడాలి, మొదట ఎలా వస్తుంది, టీవీ చూడాలి అనిపిస్తుంది అంతే. అంతే తప్ప టీవీలో అది చూడాలి, టీవీలో ఎన్ని ఛానల్స్ ఉన్నాయి అన్ని పెట్టి ఒక్కొక్కటి చూసి ఏది బాగుంటే చూద్దాం అను మళ్ళీ నెక్స్ట్. సో అలాగే ఏమవుతుంది, చూడాలి అనగానే ఏం చూడాలి, టీవీ చూడాలి, లేకపోతే టీవీ చూడాలంటే పేపర్ చూడాలి, లేకపోతే ఒక పుస్తకం చూడాలి, ఇలాగ అసలు అంటే చూడాలి అనిపించినప్పుడు ఏదో ఒకటి వస్తుంది. అలా కాదు, అన్నింటిలో భగవంతుడే ఉన్నట్టు ఆయన చూడాలి అనిపిస్తుందా మనకు. టీవీ చూస్తున్నా భగవంతుడిని చూడవచ్చు అని మాస్టర్ చాలాసార్లు చెప్తారు, సినిమా చూస్తున్నా కూడా భగవంతుడిని చూడవచ్చు, ఏంటి చూస్తున్నా వాడే, ఏంటి చూస్తున్నా భగవంతుడే ఆయన చూడాలి. ఏముంది అక్కడ, అలా అనుకోవడంలోనే మార్పు వచ్చేస్తుంది. ఇది కొత్తగా చేయాల్సింది ఏం లేదు, ఆ కళ్ళతోనే చూస్తాం. మీకు ఇదివరకు ఒకసారి చెప్పారు మాతా మిర్రా, అరవిందులు మాతా మిర్రా, మాతా మిర్రా చెప్పారు ఒక చోట, ఆవిడ కుడుకన్నేమో మామూలుగా చూస్తుంటుంది అందరినీ, ఎడం కన్ను అనేక కోటి బ్రహ్మాండాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చూస్తుంది, ఎప్పుడు ఏం చేయాలి అక్కడ అవన్నీ తెలుసుకుంటూ ఉంటుంది. ఒక కన్నుతో అలాగే ఒక కన్నుతో ఇలా చూస్తాను నేను అని ఆవిడే చెప్తున్నారు. మనం రెండు కళ్ళతో ఏం చేస్తున్నాం, మరి ఎప్పుడన్నా అసలు అలాంటిది ఒక పాసిబిలిటీ ఉంది, ఇంత గొప్ప సాధన ఉంది, అలాంటిది మనం చేయొచ్చు, చేసి మనం కూడా మాతా మిర్రలాగా ఉండొచ్చు అనుకున్నాం. అలా అనుకోవాలంటే ముందర ఏం చేయాలి, ఋషుల యొక్క ఆకాంక్ష తెలుసుకోవాలి, ఏది శ్రేయస్కరమో ఏది భద్రమో దానిని అందరూ తెలుసుకునేద్దరు గాక అని ఋషులు అంటున్నారు. కాబట్టి ఋషులు ఏదన్నా ఒక వాక్యం చెప్పారనుకోండి, దాంట్లో ఏముండాలి, కష్టాలని ప్రమాదాలని అధిగమించేద్దరు అనే ఒక ఆశ్వాసన, ఒక మనకు ప్రామిస్ ఉండాలి. అలాగే వాళ్ళు చెప్తున్నది వింటే మనకు ఏది శ్రేయస్కరమో అది చెప్తున్నారు మనకు. అంతే తప్ప మనకు ఇంద్రియాలకు లోబడి ఇంద్రియాల ద్వారా మనస్సు బయటకు వచ్చేసేసి మన జీవిత లక్ష్యాన్ని నుంచి మనం అచ్యుతి చెందకుండా ఉండటము. అచ్యుత స్థితి అంటే ఇంద్రియాలు ప్రాణంలో, ప్రాణం మనస్సులో, మనస్సు బుద్ధిలో, బుద్ధి ఆత్మలో ఉండటం, అది మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది. దానికి వ్యతిరేకం అన్నమాట ఇప్పుడు కనిపించే ఈ మీడియా సంబంధించినవి కానీ ఏవైనా సరే మనం బయటికి లాగేవి, బయటికి లాగేవి కాదు, అంతర్ముఖం అయ్యేవి కావాలి, దాని శ్రేయస్సు అంటారు అది. నెక్స్ట్ సర్వ సద్బుద్ధిమాన్ పాతు, అందరూ సద్బుద్ధిదాయకమైన ఆలోచనల చేత ప్రేరేపించబడుతురు కాక, ఇది మూడోది. ఋషులకు ఆకాంక్షలో మూడోది ఏంటంటే ఈ భూమి మీద ఉన్న అందరూ కూడా సద్బుద్ధిదాయకమైన ఆలోచనలతో ప్రేరేపించబడుతురు కాక. మీకు గాయత్రి ఇదే కదా. సో మనం కూడా ఇలాగే ఆలోచిస్తున్నాం అనుకోండి, మనం అప్పుడు ఏమవుతాం, ఋషుల పరంపరలో చేరతాం అంతే. ఋషులైతే మనం విడిగా గంటలు మీసాలు సినిమాల్లో చూపించినప్పుడు కొప్పెట్టుకోవడం ఇలాంటివే ఉండవు, అంత బాగానే ఉండవు. సో మనం సర్వ సద్బుద్ధిమాన్ పాదు, అందరూ సద్బుద్ధిదాయకమైన ఆలోచనలతోనూ ప్రేరేపించబడుదురుగాక. ఇవన్నీ ఎందుకండి? ఇవన్నీ ఎందుకంటే చాలా సింపుల్ గా చిట్ట చివరిగా చెప్తున్నాను. సర్వత్ర నందదు, అందరూ, అందరూ అంటే ఎవ్రీబడి, వాళ్ళు వీళ్ళని కాదు అందరూ కూడా, అంతటా అంటే అంతటా అంటే భూమి మొత్తం, లేదా సోలార్ సిస్టమ్ మొత్తం, మనకి మనకు సోలార్ సిస్టమ్ వరకు మన ప్లేస్ ఆఫ్ వర్క్ మొట్టమొదటి భూమి, ఆ తర్వాత అలా అలా ఎదిగి మనం సోలార్ సిస్టమ్ వరకు వెళ్ళొచ్చు. సోలార్ సిస్టమ్ వరకు లేకపోతే భూమి మీద మొత్తం అందరూ కూడా ఆనందముగా ఉందరుగాక. ఇది ఋషుల ఆకాంక్ష. ఇదంతా ఎందుకంటే జీవితం అంటే ఆనందం, అమృతం, సమృద్ధం. జీవితం అనే దానికి డెఫినేషన్ ఏమి ఇచ్చారు? అమృతం, ఆనందం, సమృద్ధం. ఇది ఋషుల యొక్క డెఫినేషన్. కాబట్టి మనకు కట్ అయిపోయింది. కాబట్టి మనకు ఏంటంటే సర్వత్ర నందదు అంటే అంతటా ఆనందం నిండాలి. అంతటా ఆనందం ఎలా వస్తుందండి? ముందర మనం ఆనందంగా ఉండాలి. ఒక గులాబీ పువ్వు ఉంది అనుకోండి, లేదా ఒక సంపెంగ ఉంది, సంపెంగ ఏం చేస్తుంది? ఏమీ చేయదు, అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది. దాని నుంచి చక్కగా వాసన, అలా మంచి వాసన అలా వ్యాపిస్తూ ఉంటుంది. అలాగ ఒక సంపెంగ కాకుండా 1000 సంపెంగలు పెట్టాం అనమాట, అప్పుడు ఎంత దూరం వస్తుంది అదే వాసన? చాలా మందికి వస్తుంది. 1,00,000 సంపెంగలు ఒకటి పెట్టాం అప్పుడు చెప్పక్కర్లేదు, ప్రాణంగా వ్యాపిస్తుంది. అలాగ ఈ దైవీ గుణాలు ఏవైతే ఉన్నాయో, పరమ పూజ గురుదేవులు ఇచ్చిన 7 గుణాలు మనం పట్టుబట్టి నేర్చుకోవాలి. పట్టుబట్టి నేర్చుకుంటేనే వస్తాయి. దాన్ని ద పవర్ ఆఫ్ రిపిటీషన్, అభ్యాసం అంటాం. అభ్యాసం అంటే ఏదో ఒకసారి చేసి వదిలేయడం కాదు. అభ్యాసం అంటే ఇంగ్లీష్లో ఎక్సర్సైజ్ అంటారు, ఎక్సర్సైజ్ కాదు, రిపిటీషన్. మళ్ళీ చేయడం, మళ్ళీ చేయడం, మళ్ళీ చేయడం. నాకు వచ్చేసింది అనకూడదు, వచ్చేయటం ఏమి ఉండదు, ఎప్పుడు చేస్తూ ఉంటాం. ఇలా ఈత కొట్టడం వచ్చనుకోండి, నాకు ఈత కొట్టడం వచ్చని నీళ్ళల్లో చూపితే ఏమవుతుంది? మునిగిపోతాం. ఈత కొట్టుతూ ఉంటాం ఇలాగ. ఎప్పటివరకు కొట్టాలండి అంటే ఈత కొట్టక్కర్లేని స్థితి అంటే ఇక్కడి నుంచి అటు వెళ్ళిపోయాం. లేకపోతే మనం ఎంత దూరం వెళ్ళాలనుకున్నాం, గోదావరిలోనో కృష్ణలోనో లేదా గంగలోనో దూకాం, ఎంతవరకు వెళ్ళాలన్నా అంతవరకు వెళ్ళి మళ్ళీ గట్టు దగ్గరికి వచ్చేసి గట్టు మీద కూర్చున్నాం, అప్పుడు ఇంక ఈత కొట్టక్కర్లేదు. అంతే తప్ప నాకు ఈత వచ్చి దూకితే ఏమవుతుంది? ఈత వచ్చినా ఒప్పుకోదు నీరు, నువ్వు కొట్టాల్సింది ఈత. అలాగే మనం కూడా ఈ గుణాలన్నీ మనం బ్రెత్ తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ బ్రెత్ ఆగిపోయేంత వరకు, అంటే శ్వాస ఆగిపోయేంత వరకు వీటిని ఎప్పుడు కూడా మనం పాటిస్తూనే ఉండాలి. అంతే తప్ప నాకు వచ్చేసి అనకూడదు. దాన్నే యోగారూఢుడు అంటాడు కృష్ణుడు. యోగము ఆరూఢము, ఆరూఢం అంటే ఒక గుర్రం ఎక్కాం అనుకోండి, ఒక సైకిల్ ఎక్కాం, సైకిల్ తొక్కడం నేర్చుకున్నాం, అంతా బాగా తొక్కడం. ఇప్పుడు సైకిల్ ఎక్కాం అనుకోండి, ఏం చేయాలి? సైకిల్ తొక్కాలా, సైకిల్ ఎక్కి అలా ఉండాలా? సైకిల్ ఎక్కి ఎలా ఉంటే అక్కడే పడిపోతాం. సైకిల్ ఒప్పుకోదు, నువ్వు తొక్కుతున్నంతసేపు బ్యాలెన్స్ ఉంటుంది, ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకువెళ్తుంది సైకిల్. అంతే తప్ప నాకు సైకిల్ తొక్కడం వచ్చింది చూసుకోని అంటే ఏం ఒప్పుకోదు అది. అలాగే గుర్రం కూడా, గుర్రం ఎక్కి కూర్చుని అనుకోండి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళదు, మనం దౌడు తీయించాలి దాన్ని. అలాగే మనం కూడా యోగా అభ్యాసం చేసి అంటే ఈ సృష్టితో ఒకటయ్యి మనం తర్వాత ఏం చేయాలి? ఎప్పుడు అలాగే ఉండాలి, మర్చిపోకూడదు దాన్ని. నేను సృష్టిలో ఒకడిని, సృష్టి అంతా నాలో ఉంది, నేను సృష్టిలో ఒకడిని. ఇక్కడ కొంచెం చెప్పుకుందాం అంటే ఏంటో, ఈ ఆకాశం అంతా ఏదైతే మన చుట్టూ ఉందో అది పరమే వ్యోమన్. మాస్టర్ ఎప్పుడు చెప్తుంటారు, కిం రుచాకరిష్యతి, అక్కడ ఉన్నది నీకు అర్థం కాబట్టి బుక్కులు ఏం చేయగలవు, నిన్ను ఏం చేయలేవు అని మాటికి చెప్తూ ఉండేవారు. ఇక్కడ మనం పట్టుకోవాల్సింది ఏంటంటే, మన చుట్టూ ఆకాశం ఉంది, ఆకాశంలో నుంచి అన్నీ వస్తాయి. ఆకాశంలో లేనిది ఏం లేదు, ఎందుకంటే అలాగ ఆకాశమే అన్నిటికీ మూలం. ఆకాశము పరబ్రహ్మము, పరమాత్ముడు, ఆయన యొక్క శరీరము. మనకు ఎలాగైతే ఒక బాడీ ఉందో అలాగే పరబ్రహ్మం కూడా బాడీ ఉంది. ఈ ఆకాశమే ఆయన బాడీ. అంబరము, ఈ దిక్కులతో కూడిన అంబరమే ఆయన శరీరము దిగంబరము. దిగంబరుడు అంటే అర్థం ఆ శరీరం ఉన్నవాడు అని చెప్ప బట్టలు లేనివాడు కాదు. ఈ శరీరమే మన మనల్ని ఎలాగైతే మనలో తెలివితేటలు మనలో ఉన్న జ్ఞానం అంతా మన మాటల ద్వారా మన చేతల ద్వారా వ్యక్తం అవుతుందో అలా భగవంతుని యొక్క అనంతమైన కళ్యాణ గుణాలన్నీ కూడా ఈ ఆకాశం ద్వారానే వ్యక్తమవుతుంటాయి. సత్యము జ్ఞానము ఆనందము, సత్యము జ్ఞానము అనంతము అనేది మొత్తం కూడా ఈ ఆకాశం నుంచి వస్తూ ఉంటుంది. సో ఆకాశంలో మనస్సు ఉంది, మనకు మనస్సు ఉంది కదా. మనకు మనస్సు ఎందుకు ఉంది అంటే ఆకాశంలో ఉంది కాబట్టి, అంతే తప్ప ఆకాశంలో లేనిది మన దగ్గర ఉంటుంది. సో ఆకాశంలో మనస్సు ఉంది కాబట్టి మనకు మనస్సు ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనం యోగం అంటే ఈ మనస్సు ఆకాశంలో ఉన్న ఆ పరమాత్మ మనస్సుతో ఒక్కటి, పరమాత్మ యొక్క మనస్సే నా ఈ శరీరంలో కూడా మనస్సుగా పనిచేస్తోంది అని ఎప్పుడు గుర్తుండాలి. గాయత్రి మంత్రంలో ఓం భూ భువ స్వహ ఆ మూడు వెలుగులు పట్టం, వాటి గురించి ఇదివరకు చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఒక కలరు, ఇక్కడ ఒక కలరు, ఇక్కడ ఒక కలరు, అవన్నీ మళ్ళీ నేను కలర్స్ చెప్పను ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ. ఒకసారి గుర్తు తెచ్చుకోండి రోజు ప్రాక్టీస్ చేయడంలో. అలాగే మొదటి పాదం, రెండో పాదం, మూడో పాదం, గాయత్రి మూడు పాదాలు. ఆ రకంగా మన మనస్సు విశ్వ మనస్సుతో లేదా భగవంతుడి మనస్సుతో ఒకటి. అలాగే మనకు శరీరంలో ప్రాణం పనిచేస్తూ ఉంటుంది. ఆ ప్రాణం ఆకాశంలో ఉన్నదే మనలో ప్రవేశిస్తుంది కాబట్టి విశ్వంలో ఉన్న ఆకాశంలో ఉన్న ప్రాణంతో నా శరీరంలో ఉన్న ప్రాణం అది ఇది ఒకటే, రెండు ఒకటే ఎప్పుడు, అంతే తప్ప అది వేరు ఇది వేరు కాదు. అంటే గోదావరిలోనైతే కృష్ణానదిలో నీళ్లు ఉన్నాయనుకోండి, అక్కడి నుంచి నీళ్లు ప్రతి వాళ్ళ ఇంట్లోకి వస్తాయి కాబట్టి కృష్ణ నీళ్లు వేరు మన ఇంట్లో నీళ్లు వేరు కాదు కదా, రెండు ఒకటే. అలాగే ఈ ఆకాశంలో ఉన్న ప్రాణమే మనలో ఉన్న ప్రాణం, ఆకాశంలో ఉన్న మనస్సే మనలో ఉన్న మనస్సు. ఆకాశంలోంచి వచ్చిన ఈ పృథ్వీ ఏదైతే ఉందో, భూమి ఏదైతే ఉందో, దాంతో తయారైంది ఈ శరీరం. కాబట్టి ఈ శరీరము ఈ భూమి ఒకటి, మనస్సు పరమాత్మ యొక్క మనస్సు ఒకటి, మన ప్రాణము పరమాత్మ యొక్క ప్రాణంతో ఒకటి, పరమాత్మ యొక్క శరీరంతో ఈ భౌతిక శరీరం ఒకటి. ఇలాగా యోగము అంటే ఇలా అనుసంధానం చేసుకోవాలి, గాయత్రి మంత్రం చేస్తూ అలా చేస్తున్నప్పుడు సర్వత్ర నందతు అందరికీ అందరూ అంతటా ఆనందముగా ఉంటారు కాదు. ఎందుకు ఆనందంగా ఉంటారు? సత్ చిత్ ఆనందం, ఇది భగవంతుడు అంటే. సత్ అంటే ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడు, నిన్న ఉన్నాడు, అలాగే ఎప్పుడు అంతటా అంత, నిన్న రేపు ఇవాళ అని భేదం లేకుండా ఎప్పుడూ ఉండేవాడు అని సత్ అంటే సత్యము. తర్వాత చిత్, చిత్ అంటే చైతన్యం, వెలుగు, వెలుగు స్వరూపంగా ప్రతి వాళ్ళ హృదయంలో ఒక వెలుగు అలా దగ్గర మెరుచుకుంటూ ఉంటుంది. మాస్టర్ బాగా ఇంత ప్రచారంలోకి రాకమునకు ఒక ఫోటో చూపించారు, ఆయన హృదయంలో పెద్ద వెలుగు వెలుగుతుంది ఫోటో, మామూలు ఫోటో చూసారు, లోపల ఒక దీపం పెట్టి ఎలా వెలుగుతుంది అలాగే చెస్ట్ లో ఒక వెలుగుతో ఉన్న ఫోటో ఒకటి తర్వాత మీరు చూసారు లేదు. ఆ తర్వాత ఆనందం, ఈ సృష్టి మొత్తానికి ఒకటే వైబ్రేషన్ ఉంది అని చెప్తారు అరవింద్ గారు, దట్ ఈస్ ఆనందం. ఆ ఆనందం అందుకోవడమే ఈ సృష్టిలో మనం చేయాల్సిన పని. ఆ ఆనందంలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నాయో అంటే స్టేజెస్ ఉన్నాయో, మానుషానందం, ఇంద్రియాలకు సంబంధించిన ఆనందం, మనస్సుకి సంబంధించిన ఆనందం, దేవతలకు సంబంధించిన ఆనందం, అలాగే అలా అలా స్టెప్ చివరికి బ్రహ్మానందం. ఆ బ్రహ్మానందం గురువు దగ్గర ఉంటుంది చెప్పింది, గురువు ఎప్పుడు బ్రహ్మానందంగా ఉంటాడు. బ్రహ్మానందం పరమసుభదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వవశ్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణహరితం సద్గురుం ద్వంద్వం. ఇది సర్వస్తరత్ దుర్గాణి సర్వభద్రాణి పశ్యతు సర్వసద్బుద్ధ్యవాన్ భవతు సర్వత్ర నందతు. అందరూ కష్టములను ప్రమాదములను అధిగమించదురు కాక. ఎలా అధిగమిస్తారు? ఈ యోగం వల్ల అధిగమిస్తారు. అందరూ ఏది శ్రేయస్కరమో ఏది భద్రమో దానిని తెలుసుకుందరు కాక. ఎప్పుడైతే మన మనస్సు వ్యక్తిగత మనస్సు కాకుండా విశ్వ మనస్సులో ఒకటైందో అప్పుడు శ్రేయస్కరమైనది భద్రమైనది మనం తెలుసుకుంటాం. అందరూ సద్బుద్ధిదాయకమైన ఆలోచనతో ప్రేరేపించబడుదురు కాక. ఇది కూడా మన మనస్సు ఎప్పుడైతే విశ్వ మనస్సుతో అంటే పరమాత్మ మనస్సుతో జోడించబడిందో అప్పుడు మన మనస్సు మనం సద్బుద్ధిదాయకమైన ఆలోచనతో ప్రేరేపించబడతాం. ఇదంతా కూడా అందరూ అంతటా ఆనందముగా ఉందరుగాక అనే దాంట్లో ఎండ్ అవుతుంది.
ఈ రకంగా ఋషుల ఆకాంక్ష ఏదైతే ఉందో అది భారతదేశం యొక్క ఆత్మ. భారతదేశం యొక్క ఆత్మ ఏంటి? ఋషులే. ఆ ఋషులందరూ ఎక్కడ ఉన్నారు? దేవాత్మ హిమాలయాల్లో ఉన్నారు. దేవతలకు కూడా ఆత్మ హిమాలయాలు. దాంట్లో ఈ ఋషులందరూ తపస్సు చేస్తున్నారు. వాళ్ళందరి యొక్క ఆకాంక్ష, వాళ్ళందరి యొక్క జీవన విధానం ఏమిటి? అలాగే వీళ్ళు ఇంకా ఏమైనా అడుగుతున్నారంటే, మా దృష్టి ఎలా ఉండాలి? వాట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఆల్? ఇలా ప్రార్థిస్తున్నాడు ఋషి. మిత్రస్యాహం, మిత్రస్య అహం, నేను మిత్రుడను. చాక్షుష సర్వాణి భూతాని సమీక్షే, మిత్రస్య చాక్షురే సమీక్షామహే. సర్వభూతములను, సర్వ ప్రాణులను మిత్రదృష్టితో చూచెదును గాక. ఋషి ఎలా చూస్తున్నాడు? అందరినీ మిత్రుడిగా చూస్తున్నాడు కాబట్టి, విశ్వం అందరినీ చూస్తున్నాడు కాబట్టి వాడు ఏమవుతున్నాడు? విశ్వామిత్రుడు అవుతున్నాడు. తేజశ్రీ ఒక విశ్వామిత్రుడు అవుతున్నాడు, మాల్య ఒక విశ్వామిత్రుడు, అరుణ ఒక విశ్వామిత్రుడు, శైలజ గారు ఒక విశ్వామిత్రుడు, ఎంఎస్ఆర్ ప్రసాద్ విశ్వామిత్రుడు, అన్నదాద గారు విశ్వామిత్రుడు, విజయ విశ్వామిత్రుడు, సీతారాం విశ్వామిత్రుడు. ఎవరు అవుతున్నారు? ఎవరైతే సమస్త భూతములను, సమస్త ప్రాణులను మిత్రదృష్టితో చూస్తున్నారో వాళ్లే విశ్వామిత్రుడు అవుతారు. అంతే తప్ప ప్రతివాడు విశ్వామిత్రుడు అయిపోడు. నా పేరు విశ్వామిత్రుడు అని పెట్టుకున్నంత మాత్రమే నేను విశ్వామిత్రుడు అవను. సరే, నెక్స్ట్ ఇంకా ఏంటి? మేము ఒకరినొకరిని మిత్రదృష్టితోనే చూసుకున్నాం కాక. ఇది చూసారే, అంటే నేను మిమ్మల్ని మిత్రదృష్టితో చూస్తుంటే, మీరు నన్ను మిత్రదృష్టితో చూస్తుంటే సరిపోదు, నేను కూడా మిమ్మల్ని మిత్రదృష్టిని కూడా, అది రెండో వైపు నుంచి కూడా మిత్రదృష్టి. సో అసలు మన దృష్టి ఎలా ఉండే అంటే మిత్రదృష్టి. మిత్రదృష్టి ఎందుకు అంటే మిత్రత్వాన్ని గురించి అంత ఎందుకు గొప్పతనం ఇచ్చారు? మిత్రుడికి ఎంత గొప్పతనం ఇచ్చాడు? గురువు శిష్యుడు, తండ్రి కొడుకు, తల్లి కొడుకు ఇలా కాకుండా మిత్రుడికి అంత దృష్టి ఎందుకు ఇచ్చారు అనేది ఏంటంటే, మనకు భగవద్గీతలో అర్జునుడు కృష్ణుడు మాట్లాడుకుంటూ, నువ్వు నాకు బంధువు, లేకపోతే బావ, తండ్రి, నువ్వు నాకు మిత్రుడు కాబట్టి నీకు విశ్వరూపం చూపిస్తున్నాను చూడవయ్యా అని చెప్తాడు కృష్ణుడు చివరికి. మనం డిసైబుల్షిప్ లో మొట్టమొదటి క్లాసులో చెప్పుకున్నాం, ఫ్రెండ్ నాలుగు రకాలు చెప్పుకున్నాం. దాంట్లో ఒకటి బ్రదర్, అలాగే ఫ్రెండ్, ఇలాగా చెప్పుకునే వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే మిత్రదృష్టి. మిత్రదృష్టి ఎప్పుడైతే ఉంటుందో, సుగ్రీవుడు రాముల వారికి ఏంటి మిత్రుడా? అంటే రామాయణం ఆ యాంగిల్ అసలు రామాయణం రాములు రాముల వారికి లేకపోతే కృష్ణుడికి మిత్రులు ఎవరెవరు? కుచేలని చూడండి ఎలా తీసుకున్నాడు, మిత్రుడని తీసుకున్నాడు ఎలా తీసుకున్నాడు. ఎక్కడెక్కడ మిత్రత్వం ఉన్నదో అక్కడక్కడల్లా పరిస్థితులు ఎలా ఉంటాయి చూడండి. సో మన ఇద్దరి మధ్య మిత్రత్వం ఉందంటే పరిస్థితులు భలే మారిపోతాయి. అలా కాకుండా వేరే యాంగిల్ ఏదన్నా ఉంటే ఇంకోలా ఉంటుంది. అది మనం టెస్ట్ చేసి చూసుకోవచ్చు. నాటు కోసుకు అనే ప్రిన్సిపుల్ ఎక్కడన్నా మనం వాడుకోవచ్చు. మనం మిత్రదృష్టి అందరిలో, మన హృదయాల్లో, ప్రతి ఒక్కరి హృదయాల్లో నేను మిత్రదృష్టిని నెలకొల్పాలి అనే ఆలోచన నేను పడేస్తున్నాను అనుకుంటే అది ఒక ఇదిగా పనిచేస్తుంది అని అంటాం, ఒక బీజంగా పనిచేస్తుంది. కరెంటు పోయిందండి ఇక్కడ. హలో, హలో, హలో. అందుకని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ. తర్వాత నెక్స్ట్ క్లాసులో మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయందాం న్యాయేణ మార్గేణ మహిం మహీజాగో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.